ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత మహత్యము. మొన్నటి క్లాసులో మనం దూరం నుంచి యమునా తటంలో ఉన్నటువంటి ఒక యువతి దుఃఖిస్తూ రోధిస్తూ ఇద్దరు పురుషులు కింద అచేతనంగా పడి ఉండటం, ఆమె చుట్టూ అనేక మంది స్త్రీలు ఆమెకు సేవ చేయడం, ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నటువంటి నారదుల వారు ఎంతో కుతూహలంతో దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఈ మహానుభావుని చూసి ఆ యువతి లేచి నిలబడి ఎంతో విహ్వలంగా తన యొక్క బాధను చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిందనమాట. ఇప్పుడు ఆమె చెప్తోంది ఆ బాల అనే బాల ఉవాచ భో భో సాధో క్షణం తిష్ట మచ్చింతమపి నాశయ దర్శనం తవ లోకస్య సర్వదా సర్వదాఘహరం పరం. మహాత్మా, తమరు ఒక్క క్షణం ఇక్కడ నిలవండి స్వామి. మీ యొక్క దర్శన భాగ్యం వలన ఈ సంసారంలో ఉన్నటువంటి అన్ని పాపాలను ఎల్లవేళలా నశింపచేయగలదు అని ఆ మహానుభావుని చూసి ఆవిడ లేచి నిలబడి, ఆయన పెద్దవాళ్ళని చూడంగా లేచి నిలబడడం అనేది మన ఆచారం, ఆవిడ లేచి నిలబడి ఆయన ప్రార్థించిందంట, స్వామి ఒక్క క్షణం ఆగండి అని చెప్పిందనమాట. చెప్తే ఇప్పుడు నారదుల వారితో ఇంకా ఆమె ఏం చెప్తోంది అంటే, ఇక్కడి నుంచి ఆవిడ నారదుల వారికి తన యొక్క బాధను చెప్పుకునే పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. చూస్తున్నాం నారద మహర్షి ఎక్కడికి వచ్చారు, భక్తి దగ్గరకు వచ్చారు. భక్తి ఏం చేసింది, కాసేపు ఆగండి స్వామి, మీరు మీ దగ్గరలో ఉన్న కానీ మీ ఊర్లో కానీ, ఇప్పుడు మనం అనుకుంటాం సాధారణంగా మహాత్ములు ఎవరైనా సరే మన ఊరికి వచ్చినా మన దగ్గరలో ఏదైనా మంచి ప్రదేశానికి వచ్చినా వాళ్ళని చూడటానికి మనం వెళతాం. అట్లాగే ఇక్కడేం చేసింది, మహాత్ముడే ఆమె దగ్గరకు వచ్చారు. మనమంతా ఏం చేస్తామంటే మనం మహాత్ములను దర్శించడానికి వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్తాం. కానీ విచిత్రం ఏంటంటే భక్తి యొక్క అవస్థను చూసి ఆమె పడుతున్న ఆవేదనను చూసి నారదుల వారే సాక్షాత్ గురువులే దేవర్షి నారదుల వారే అక్కడికి రావడం జరిగిందనమాట. ఆయనే ఆమె దగ్గరకు వచ్చాడనమాట. మనకదే అక్కడ ఈ సందర్భంలో మాస్టర్ ఒకటి చెప్పారనమాట, ఎక్కడెక్కడైనా సరే మీ దగ్గరికి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఎక్కడికైనా ఒక మహాపురుషుడు వచ్చారు అనే సంగతి మీకు తెలిస్తే వెంటనే మీరు వాళ్ళ దర్శనానికి వెళ్ళిపోండి. మీకు ఇది ఆయన నచ్చాడా ఆయన నచ్చలేదా ఆయన ఎంత గొప్పవాడు అనేటటువంటి తక్కడ పెట్టి తూచే పనులు మీరు చేయబాకండి. మీరు వెళ్ళి దయచేసి ఆ మహాత్ములకు మీరు ఎలాంటి కొలబద్దలు కొలవకండి, కొలబద్దలు పెట్టాయను కొలవద్దు అని చెప్పారన్నమాట. ఈ సందర్భంలో ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్పారు మాస్టర్. ఏం చెప్పారంటే, ఒకసారి మన పరివార వాళ్ళు ఒకళ్ళు కొంతమంది వచ్చారు మాస్టర్ దగ్గరికి. నిజంగా జరిగింది ఈ సంగతి. వచ్చి వాళ్ళు ఎవరంటే రిపోర్టర్స్ అన్నమాట. ఆయన ఒక స్వామీజీ దగ్గరికి వాళ్ళు ఆయన కలిశారు. ఆ స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏదో క్యాజువల్గా ఇచ్చారు. సరే వీళ్ళు ఏవేవో అడిగారు, స్వామివారు దానికి ఏవో చెప్పారు జవాబులు. కానీ స్వామివారు చెప్పిన జవాబులు వీళ్ళకి ఏమి ఒక్క ముక్క కూడా అర్థం కాలే. స్వామి ఏమన్నా మహిమలు చూపండి స్వామి అన్నారట. అంటే దానికి స్వామివారు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. సరే అంతా అయిపోయింది. తిరిగి వచ్చేటప్పుడు ఆ స్వామి ఏం చేశారట, తలా ఒక రాయి అంటే ఉంగరంలో వేసి పెట్టుకునే రాయి లాంటి ఒక తలా ఒక రాయి రంగురంగు రాళ్ళు తలా ఒకటి ఇచ్చారట అక్కడికి వచ్చిన వాళ్ళని. ఇచ్చి ఏం చెప్పారట, అది బాగా మెల్లమెల్ల మెరుస్తుందట, మెలిసే రాయినిచ్చి దీన్ని ఉంగరంగా చేయించి పెట్టుకోండి అని చెప్పారట. సరే వీళ్ళు ఏం చేశారు, స్వామి కదా ఏదో చెప్పారులే అని చెప్పి తీసుకొచ్చి ఆ ఉంగరం చేయించుకొని చేతికి పెట్టుకున్నారట. అదేంటో తమాషా, అవి పెట్టుకున్న తక్షణ నుంచి వాళ్ళకుళ్ళ ఏదో రకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, లేకపోతే ప్రమాదాలు ఏవేవో జరుగుతున్నాయట. ఇక అందరూ కలిసి ఒక మాట అనుకుంటాం, ఈ స్వామి చర్య పెట్టుకున్న దగ్గర నుంచి మనకి ప్రమాదాలు జరుగుతున్నాయి, అసలు ఈ ప్రమాదాలన్నీ ఆయన ఇచ్చిన రాళ్ల వల్లే మనకు జరుగుతున్నాయని చెప్పి అందరూ కూడా ఆయన్ను శంకించడం మొదలుపెట్టారట. అదే రిపోర్టర్స్ తర్వాత కాలంలో కొంతకాలానికి మాస్టర్ గారి దగ్గరకు వచ్చారట. వచ్చి ఏంటోనండి వీళ్ళందరూ స్వాములు ఆశ్రమాలు పెట్టుకుంటారు, జనాలను ఆకర్షిస్తుంటారు, ఏదో భజనలు పూజలు చేస్తుంటారు, కాళ్ళు పాదసేవలు చేయించుకుంటారు, పాదాభిషేకాలు చేయించుకుంటారు అని వాళ్ళ మీద ఏదో వ్యతిరేకంగా మాట్లాడారు. సరే అయిపోయింది. ఇదే ఏమంటారంటే, నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళావు, ఆయన చెప్పేదేంటో మనకు వినాలి కదా, ఆయన చెప్పిందాన్ని అర్థం చేసుకోగలిగిన సామర్థ్యము, అంత మానసిక స్థితి మన దగ్గర ఉన్నదా? ఆ స్వామికి పవర్ లేదు అని మనం నోటితో అనుకుంటున్నాం. మనం ఆయన అవగాహన చేసుకొని ఆయన ఎంతంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాడు, అంతమంది జనం ఆయన దగ్గరికి ఎట్లా వస్తున్నారు, అంత ఆశ్రమాన్ని ఆయన మేనేజ్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఎట్లా ఉంది అనేటటువంటివన్నీ మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు. దాని వెనకాతలో నువ్వు ఇంకేం చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈ విద్యను మీరు అర్థం చేసుకోవాలి. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే విషయాన్ని చాలా క్లీన్గా ఎంతో సున్నిశ్చితంగా వింటే కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాటలో కూడా అసలు అంతరార్థం మనకు బోధపడదు. ఒక మనిషి మన ఎదురుగ్గా చెప్పిన మాటనే మనకు అర్థం కాకపోతే, విద్యకు పరాకాష్ఠ అయినటువంటి వేద విద్య నేర్చుకోవాలంటే మన వల్ల ఏమవుతుంది? ఆ వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ అర్థం చేసుకోవాలంటే మన దృష్టి, ఆ సూక్ష్మ దృష్టి మనలో రావాలంటే మనం ఎంత తపస్సు చేస్తే మనకు ఆ సూక్ష్మ దృష్టి వస్తుంది? ఎంత శ్రద్ధ ఉండాలి? కాబట్టి మీరు గనక భక్తితో వెళితే గనక, భగవంతుడి పట్ల నమ్మకంతో వెళితే గనక, అలాంటి వాళ్ళు చెప్పే విషయాలు మనకు అర్థమవుతాయి. కానీ లేకపోతే ఏదో వాళ్ళను మనం పరీక్షించడానికి వెళితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక ఆవగింజంత జ్ఞానం కూడా మనకు రాదు అన్నారు. అని ఇలాంటి వాళ్ళనే మనం ఏమంటాం, కూటభాషిణ అంటాం. ఎదురుగా ఒక మాట అంటారు, వాళ్ళు అనుకున్నవి కనుక అక్కడ జరగకపోతే ఏముందిలే ఆయనలో ఏం మహత్యం లేదు అంటారు. కాబట్టి అలాంటి మానసిక స్థితి ఉంచుకొని మీరెవరు ఆశ్రమంలో మాత్రం ఉండద్దు అనేవాళ్ళు అనమాట. తర్వాత ఇది మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం, భక్తి చెప్పిన మాటల గురించి చెప్పుకుంటున్నాం అనమాట. కాబట్టి భక్తి, మీకు దేని మీద భక్తి ఉందో గమనించుకోండి అంటారు. భక్తి అనే దానికి మాస్టర్ మొన్న ఒక నిర్వచనం చెప్పాను, నేను అది పదే పదే కూడా చెప్పాను అన్నమాట. భక్తి ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా, భక్తి అంటే ఏంటి, మన యొక్క లక్ష్యం, మన యొక్క గోల్ ఏది ఉంటుందో దాన్ని శ్రద్ధగా చేస్తే మనం జీవితంలో పైకి వస్తాం. మాస్టర్ చెప్తుంటారు, వ్యాపారస్తులకి ఎందుకు పైకి వస్తున్నారు వాళ్ళు అంటే, వాళ్ళకు డబ్బు మీద భక్తి ఉంది కాబట్టి వాళ్ళు పైకి వస్తున్నారు. రాజకీయ నాయకులు ఎంతో పైకి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకు అధికారం మీద, ఆ కుర్చీ మీద ఉన్నటువంటి భక్తి, దాంతో వాళ్ళు పైకి వస్తున్నారు. సాహితీవేత్తలు ఎంతమంది రైటర్స్, ఎంత పెద్ద పెద్ద రైటర్స్ ఈనాడు ఎంత బాగా రాస్తున్నారు, వాళ్ళు రాసినవి జనసామాన్యంలోకి ఎంత బాగా వస్తున్నాయో, సినిమాల రూపంలో వస్తున్నాయన్న దగ్గర రకరకాల రూపంలో బయటకు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి సాహిత్యం అందిస్తే వాళ్ళల్లో చైతన్యం వస్తుందో తెలిసి రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి దేని మీద భక్తి ఉంది, గ్రంథ రచనల మీద వాళ్ళకు భక్తి ఉంది. అలాగే ఇంకా చెప్పాలంటే కార్ల్ మార్క్స్ కానీ, రూసో కానీ, గాంధీ కానీ, మహాత్ములు వీళ్ళందరూ ఏంటి వాళ్ళకు దేని మీద భక్తి ఉందంటే, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చటం ఎలా అనే దాని మీద వాళ్ళకు భక్తి ఉంది. కాబట్టి వాళ్ళు అంతంత పుస్తకాలు రాసి అసలు అవి శాశ్వతమైనటువంటి జనసామాన్యంలో వచ్చే మార్పులు చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉన్న ఆ పుస్తకాలను వాళ్ళు ఆవిష్కరించగలిగారు. కాబట్టి భక్తి అంటే ఏంటి, ఎవరికి దేని మీద భక్తి ఉంటే వాళ్ళు అందులో పైకి వస్తారు. ఆ లక్ష్యాన్ని చేరుకున్న దాకా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిండి తినరు, నిద్రపోరు. అంటే తిండి తింటారు నిద్రపోతారు అది వేరే విషయం. అంటే వాళ్ళ యొక్క మనస్సు నిరంతరం దేని మీద కేంద్రీకృతం అవుతుందంటే ఆ భక్తి దాని మీదనే ఉంటుంది. కాబట్టి మహాత్ములకు మనం ఏం చేస్తుంటాము, మనం కష్టం వస్తుంది. మనం సాధారణంగా ఎక్కడికి ఎప్పుడు పోతాం అంటే సాధారణ స్థితిలో మనం మహాత్ముల దగ్గరికి వెళ్ళడానికి పెద్ద, అంటే కొంతమంది వెళ్తుంటారు, అందరినీ గురించి మనం చెప్ప జనరలైజేషన్ ఏం కాదు. మహాత్ముల దగ్గరికి వెళ్తే మన కష్టం తీరుతుంది అనుకుంటాం. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, అనారోగ్య పరిస్థితులు వస్తే, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వస్తే, లేకపోతే కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట వినకపోతే, ఏదో మనకేదైనా సరే ఒక తీరని కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం గురువుల దగ్గరికి వెళ్తాం. భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అది మాషాల భాషలో ఏమంటారంటే అదొక నీచ మానసిక స్థితి, అందువల్ల అట్లా ఉండద్దు. ఎప్పుడు కూడా మన నిరంతరం కూడా మన జ్ఞాన సంపార్జన కోసం మాత్రమే గురువుల దగ్గరికి వెళ్ళాలి అనే భావాన్ని మీరు మీలో శ్రద్ధతో పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఇక్కడ ఆవిడ ఏమంటుంది, భో భో సాధు క్షణం తిష్ట, కాసేపు ఉండండి అని అడుగుతుంది. సాధు భో భో సాధు మహాత్మా ఒక్క క్షణం తిష్ట కాసేపు ఉండండి అని అడుగుతుంది అనమాట. మహాత్ముల దర్శనం ఎందుకు వస్తుంది అంటే మహాత్ముల సాధువునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అనుకున్నాం. మహాత్ముల దర్శనం మనకి మన సకల పాపాలని పోగొడుతుంది అనే మాట మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. దీన్నే శిరిడి సాయి ఏం చెప్తారంటే, ఆయన నేను నిరంతరం నా గురువుని 12 సంవత్సరాల పాటు చూస్తూనే ఉన్నాను అంటే ఆయన ఇంకే పని చేయలేదా, ఆయన ఆహారం తీసుకోలేదా, ఇంకెక్కడన్నా మనుషుల దగ్గరికి వెళ్ళలేదా, ప్రదేశాలు తిరగలేదా, అన్ని పనులు ఆయన చేస్తూనే ఉండేవాడు. కానీ ఎక్కడ ఉండేది ఆయన దృష్టి అంతా? నిరంతరం కూడా గురువు మీదనే ఆయన దృష్టి ఉండేది. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఒక ఉదాహరణ చెప్తుంటారు. ఎంత దృష్టి ఉండాలి అంటే, టార్టాయిస్ ఉంది కదా అంటే తాబేలు, అది 2 ఉభయచరం, అది నీళ్లలోనే ఉంటుంది నేల మీద కూడా ఉంటుంది అనమాట. అది గుడ్లు పెట్టి ఉంటుంది కదా, అది ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతున్నా సరే అది గుడ్లను పొదుగుతుంటుంది. ఎట్లా అంటే అది ఎక్కడ తిరిగినా దాని దృష్టి నిరంతరం దాని గుడ్లను పొదిగే స్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం కూర్మోంగానివ సర్వశ మన యొక్క అనేక ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా లోపలికి లాక్కొని, ఎట్లయితే దాన్ని ఏమంటారు టాటాయిస్ లోపలికి లాగుతుందో అట్లా లాక్కొని మన దృష్టి నిరంతరం పరమాత్మ వైపే ఉంచుకోవడానికి మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో దాంతోపాటు మీరు ఇంకా కొన్ని కూడా చేసుకోవాలి. ఏంటది, మౌనంగా ఉండడం చాలా కష్టం, కానీ ఆ మౌనం లేనిదే మౌనైన మునిహి అంటారు. మౌనంగా ఉండేవాడే ముని. ఆ నిరంతర మౌనంలోకి వెళ్తూ మీరు అన్ని పనులు చెయ్యండి. మౌనంగా ఉండలేమండి, మౌనంలో ఉండి ఏం పనులు చేస్తామండి అనుకుంటారు. చేస్తారు, చేయగలుగుతారు. ఎట్లా, దానికి ఉదాహరణ చెప్పారనమాట. మీ ఆఫీస్కి వెళ్తారు, మీ ఆఫీసర్ పిలుస్తాడు, ఏదో ఒక పని చెప్తాడు, ఆ పని చేయడం మీకు సుతరాము ఇష్టం ఉండదు, కానీ చేస్తారా చేయటం లేదా? అట్లాగే మీ అమ్మా నాన్నలు, అంటే ఇప్పటి కాలం పరిస్థితి కాదు, మాషా ఒక 30 ఏళ్ల కింద చెప్పిన విషయం, మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు ఇష్టం ఉన్నా లేకపోయినా పని చేస్తున్నారా లేదా? మనం ఖచ్చితంగా చేస్తున్నాం. కాబట్టి దాని మీద మనస్సు ఉన్నదా లేదా అనేది కాదు, మన మానసిక స్థితి లోపల ఎట్లా ఉంది దాన్ని మార్పు తెచ్చుకోండి. ఆ మార్పు తెచ్చుకొని ఉంటేనే, ఆ మౌనంలో ఉంటేనే గాఢ నిద్రలో కూడా మీ లక్ష్యాన్ని మీరు భక్తిని పట్టుకోగలుగుతారు. ఆ గాఢ నిద్రలో కూడా మీరు ఆ నిద్రలో కూడా ఆ మౌన స్థితిని పొందితేనే భగవద్ దర్శనాన్ని మీరు పొందుతారు. ఇది సామాన్యంగా రావాలంటే ఆడుతూ పాడుతూ చేసుకోవడానికే మాస్టర్ ఒక మార్గం చెప్పారు. ఏంటంటే, నేను అందుకే మీకు చెప్తాను, నిరంతరం గురుచరిత్ర పారాయణ చెయ్యండి. గురుచరిత్ర పారాయణ, సాయి చరిత్ర పారాయణ, ఇవి ఎప్పుడైతే చేస్తారో మీ మనసు నిరంతరం దాని చుట్టూనే మీకు పరిభ్రమిస్తుంటుంది అన్నమాట. ఇది సాయి చెప్పిన టెక్నిక్ అన్నమాట. అందువల్ల సాయి ఎప్పుడన్నా ఎవరి దగ్గరికి, ఓహో ఒక ఆయన దగ్గరకు వచ్చి, సాయి మాకు మంత్రదీక్ష ఇవ్వండి, నేను మంత్రం చేసుకుంటుంటాను అంటేను, నా గురువు దగ్గర నుంచి నాకే మంత్రం తీసుకోలేదు, నా గురువు నాకే మంత్రము చెప్పలేదు, కాబట్టి నేను నీకేం చెప్తాను ఆయన, నా దగ్గర ఏం లేదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఏంటంటే, నీలో ఉన్న ఆ గురువును నిరంతరం దర్శించుకుంటూ ఉండు. నీలోనే నీ గురువు ఉన్నాడు. ఆ గురువును దర్శించుకుంటూ గనక నువ్వు పని చేస్తే ఎప్పుడప్పుడు నీకు ఆ గురు దర్శనం అవుతుంది, నువ్వు అనుకున్నా ఇవి జరుగుతాయి అని చెప్పాడనమాట. కాబట్టి భో భో సాహు క్షణం తిష్ట, నువ్వు కాసేపు ఉండు స్వామి, నా కష్టాలన్నీ అంటే మనకు బాధలన్నీ చెప్పుకోవాలంటే ఒక మహాత్ముడు మన దగ్గరికి రావాలి. ఆ మహాత్ముడి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంతో శ్రద్ధతో వినయ విధేయతలతో మన మనస్సంతా మన లక్ష్యం అంతా ఆయన మీదే పెట్టి మన కష్టాలు ఆయనకు చెప్పుకోగలిగినటువంటి స్థితిని గురించి ఇక్కడ భక్తి నారదుల వారిని క్షణం తిష్ట, భో భో సాధు క్షణం, కాసేపు ఆగండి అయ్యా, మీరు అనేక పనులతో ఎక్కడికో వెళ్తున్నారు, కానీ మీ దర్శన భాగ్యంతో నాకేందో మిమ్మల్ని క్షణం సేపు ఆగి నా బాధలు వినండి అని అడిగిందనమాట. బహుధా తవ వాక్యేన దుఃఖ శాంతిర్భవిష్యతి, యథాభాగ్యం భవేద్ భూరి భవతో దర్శనం తదా అని చెప్పిందనమాట. ఇంకా ఏం చెప్పింది ఆవిడ, మీ మాటల వల్ల నా దుఃఖం కొంచెం శాంతించి స్వామి, మనుషుని భావోద్వేగం అయినప్పుడే మీ యొక్క దర్శనం జరుగుతుంది. భాగవతం రాసిన ఆ గురువు గురించే కదా చెప్పుకుంటున్నాము. అందుచేత భాగవత శ్రవణ సాప్తాహం చాలా మంచిది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఈ శ్లోకం దీనికి ఆమె చెప్పినా కూడా కానీ ఇదేంటంటే మంచి అనేక మాటలు మీకు చెప్పడం ఎందుకండి, మా యొక్క దుఃఖాలు పోవాలంటే మీ యొక్క మీలాంటి మహాత్ములు, మా అదృష్టం ఉండబట్టే మీలాంటి మహాత్ముల దర్శన భాగ్యం మాకు లభించింది, కాసేపు ఉండి మీరు మా మాట వినండి అని ఆవిడ ఆయన్ను ప్రార్థించింది అనమాట. అప్పుడు నారదుడు చెప్తున్నాడు అనమాట, ఏమని చెప్తున్నాడు, కాసిత్వం కా విమౌ చేమానార్య కా పద్మలోచనా వద దేవి సవిస్తారం స్వస్య దుఃఖాశ కారణం. ఇసులు కథలోకి వచ్చాడు ఇప్పుడు. ఏంటంటే నారదుల వాడు అడిగాడు, ఏమని అడిగాడమ్మా, అసలు మీరెవరు తల్లి, ఈ ఇద్దరు పురుషులు నీకేమవుతారు, మీ చుట్టూ ఆ అందమైన కళ్ళు పద్మలోచన అంటే అందమైన కళ్ళు, పద్మాలాంటి కళ్ళు కలిగినటువంటి ఈ స్త్రీలు ఎవరు తల్లి, నీ దుఃఖానికి అసలు కారణం ఏంటి ఉంది, విందా అక్కడి నుంచి చూస్తున్నాను చాలా చాలా దుఃఖిస్తున్నావు, ఎంతో బాధపడుతున్నావు, కారణం ఏంటి చెప్పమ్మా, అసలు నీ కష్టానికి ఉన్న కారణం ఏంటో వివరంగా చెప్పు, ఈ దేవతా స్త్రీలందరూ ఎవరు అని అడిగితే అప్పుడు ఆమె చెబుతా దానికి వివరణ ఏమిచ్చారంటే మాస్టర్ గారు మనకి, ఈ దేవతా స్త్రీలు ఆమె చుట్టూ ఉండి ఆవిడకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్ మన కోరికలే, అంటే భక్తికి సేవ చేస్తున్నారు. ఎవరు? మన కోరికలు. మన కోరికలేగా భక్తి రూపంలో బయటకు వస్తుంటాయి. కోరికలన్నీ మనకు సరైనవే ఉంటాయి, కానీ వాటిని తీర్చుకోవాలి. నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, లేకపోతే ఒక చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో కావాలన్నా, లేకపోతే నా ఇప్పుడు అర్జెంటుగా నేను ఏదన్నా ఒక దేశ విదేశాలు తిరిగి రావాలనుకున్నా, మనకు కోరికలు చాలా ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవాలంటే దాని మీద భక్తి, ఆ భక్తే కోరికలు. అది తీర్చుకోవాలంటే దానికి తగినటువంటి పట్టుదల ఉండాలి, శ్రమ చెయ్యాలి, కష్టపడాలి, దాన్ని రకరకాల మార్గాలు అన్వేషించాలి. అప్పుడు మాత్రమే మనకు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. అందరూ కూడా క్లాసులో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఏమనుకుంటుంది, నాకు ఫస్ట్ క్లాస్ రావాలని చదువు అనుకుంటారు, కానీ దాన్ని తగ్గట్టు చదవాలి కదా. చదవకుండా నాకు పెద్ద ఉద్యోగాలు రావాలి, నాకు పెద్ద జీతాలు రావాలి, నేను సీఎం ఇది కావాలి, అది కావాలి, మల్టీనేషనల్ కంపెనీకి నేను కావాలి అని చెప్పి అనుకుంటే అది అవ్వదు కదా. కాబట్టి దానికి తగినటువంటి పరిశ్రమ చెయ్యాలి. అంతేకాకుండా భగవద్ దర్శనం కావాలనుకునే వాళ్ళు తపస్సు చేస్తారు, ఆ తపస్సు చెయ్యండి. అట్లాగే గురు అనుగ్రహం కావాలి. గురు అనుగ్రహం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గురు శుశ్రూషయా విద్య పుష్కలైన ధనేనవా అథవా విద్యయా విద్య. గురువు యొక్క అనుగ్రహం కావాలంటే మూడు మార్గాలు చెప్పారు. గురు శుశ్రూషయా విద్య, గురువుకు సేవ చేయాలి. అంటే పూర్వకాలం ఆశ్రమాల్లో శుశ్రూషలు చేసేవాళ్ళు గురువులకి, అడవులకు వెళ్ళడం, కట్టెలు కొట్టడం, సమితలు తీసుకురావడం, నివరధాన్యం తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి ఆ అడవిలో ఉండే చిన్న చిన్న లేళ్లకి వాటికి సేవలు చేయటం, చెట్లకు నీళ్లు పోయటం, గురువు గారికి ఎగ్గేళ్ళలో వాళ్ళ సహాయం ఇవ్వడం, ఇలాంటివన్నీ పూర్వకాలంలో సేవ చేసి విద్య నేర్చుకునేవాడు. అథవా విజయా విద్య. రెండోది ఏంది? పుష్కలైన ధనేనవా, బోలెడంత డబ్బిచ్చి మాత్రం మనం చెప్పించుకోవచ్చు, లేదంటే అథవా విజయా విద్య అనేది మూడు రకమైన మార్గము. ఈ రకంగా మూడు మార్గాలతో విద్య నేర్చుకోవచ్చు.